పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎదుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రభువును, రక్షకుడును, విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని బట్టి, జననాన్ని బట్టి, మరణమును బట్టి, ఆయన యందు మీరు చూపిన ప్రేమను బట్టి, మీ యందు ఆయన మా కొరకు చేసిన సిలువ కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అన్న ఆ ప్రేమ కార్యానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు చేసిన విమోచన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. సర్వలోకంలో, ప్రాముఖ్యంగా సంఘం, మీ నామంలో మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరణం యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సార్వత్రిక సంఘంలో నేడు జరుగుతున్న గుడ్ ఫ్రైడే ఆరాధనల కొరకు, ప్రార్థనల కొరకు, ఉపవాస ప్రార్థనల కొరకు మీ పాదాలు వద్దకొచ్చి వేడుకుంటూ ఉన్నాం. మీరు దర్శించండి, మీరు మరొక ఉజ్జీవాన్ని దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు. క్రీస్తు నా కొరకు చనిపోతే, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు నేను చేసేది ఏ కార్యం కూడా త్యాగముగా పిలవబడదు అన్న భక్తుని మాటను బట్టి ప్రభువా, మీకు వందనాలు. మా హృదయాన్ని ప్రేమతో నింపండి. మీ ప్రేమ కార్యం, సిలువ కార్యం యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి నాకు మాకు కృప చూపించండి. మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ మా అందరితో మాట్లాడమని, నేను ఆచారబద్ధమైన క్రైస్తవులుగా కాక సిలువ వ్యర్థం కాకుండా ప్రభు మా అందరి జీవితాల్లో ఆ నెరవేర్పును చూడడానికి సహాయం చేయమని, సర్వలోకంలో జరుగుతున్న గుడ్ ఫ్రైడే ఆరాధనలు మీరు ప్రభువా అంగీకరించండి, మీరు ఉద్దేశించిన కార్యాలు జరిగించండి. ఉదయకాలం వచ్చిన ప్రియులకై స్తోత్రాలు. ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ఏపీ టీచర్ సహవాసానికి స్తోత్రాలు. మధ్యాహ్న ఉపవాస ప్రార్థనలు, సాయంకాలం ప్రత్యేక ఆరాధన ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ త్యాగం సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకోవడానికి, జీవితకాల దినాలన్నీ సిలువ వేయబడ్డ వారిగా జీవించడానికి మా అందరికీ సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిల్లరా, మరొకసారి అందరికీ గుడ్ ఫ్రైడే దినపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఎరుగుదము మన విశ్వాసాన్ని బట్టి, లేఖనాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు ఈ దినమందు మరణించారు అని నమ్ముతా ఉన్నాం. మరణించలేదు, చంపబడ్డారు. సాధారణ మరణం కాదు, అసాధారణ మరణం. యేసుక్రీస్తు ప్రభు చనిపోలేదు, చంపబడ్డారు. అది యవన కాలంలో చంపబడ్డారు. 33.5 సంవత్సరాల వయసులోనే ఆయన చంపబడ్డారు. ప్రభుత్వం యొక్క తీర్పు ద్వారా, పిలాతు విధించిన శిక్ష ద్వారా నాటి యూదా సమాజం వారు కేకలు, ఆరోపణల ద్వారా ఆయన చంపబడ్డాడు అన్నమాట దగ్గర సహజంగా యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు, ఆయన మరణం దగ్గర ఇద్దరు దొంగలు, వారి మధ్య ఆయన సిలువ దోషికి వేసే శిక్ష, దోష శిక్ష. ఇదేదో మతోన్మాదులు లేకపోతే హంతకులు చేసిన పని కాదు, అధికారికంగా ప్రభుత్వం విధించిన శిక్ష. ఒక రకంగా అవిశ్వాస నేత్రాలతో చూస్తే ఆయన పాయింట్అవుట్ చేయొచ్చు, ఏం తప్పు చేశాడు, ఏం తప్పు చేశాడు. కానీ విశ్వాసులుగా మనం వాక్యపు వెలుగులో చూస్తున్నాం, ఏ తప్పు చేయలేదు, ఆయన యందు ఏ దోషమూ లేదు, ఆయన పరిశుద్ధుడు. అదే పిలాతు ఆయన యందు ఏ దోషం లేదు అని ఒప్పుకున్నాడు, అయినా సిలువేశాడు. ఏ దోషం చేయకపోతే ఎందుకు సిలువేయటం, ఏ దోషం చేయకపోతే ఎందుకు సిలువేయటం? దోషం చేశారు ఆయన కాదు, తప్పు చేశారు ఆయన కాదు. సిలువ శిక్షకు, సిలువ శిక్ష, సిలువ వేయాల్సినంత ఘోరమైన పాపం చేశారు ఆయన కాదు. ఆ శిక్ష ఏదైతే ప్రభు పొందారో అది మన దోష శిక్ష, మన దోష శిక్ష. మన పాపమును బట్టి, అతిక్రమమును బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు, చితక్కొట్టుబడ్డాడు, చంపబడ్డాడు, ఘోరమైన సిలువకు కొట్టబడ్డాడు. కాబట్టి ఒక మారు సిలువ దగ్గర ఆయన ప్రేమను, సిలువ దగ్గర మన వికృత రూపాన్ని, మన పాపం యొక్క వికృత రూపాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం దగ్గర మనం సెలబ్రేషన్ చేసుకునేది కాదు. గుడ్ ఫ్రైడే అని ఎందుకు అన్నారంటే ఆయన చంపేస్తే బ్యాడ్ ఫ్రైడే కావాలి కదా, కొంతమంది బ్లాక్ ఫ్రైడే కావాలి కదా. ఇక్కడ ఎందుకు మీరు గుడ్ ఫ్రైడే అన్నారంటే, అవును మేలు జరిగింది మనకు. ఆయన శిక్షించబడ్డాడు కానీ లోకానికి మేలు జరిగింది, మనకు మేలు జరిగింది. మనం అసలువ మరణం దగ్గర వర్ణించలేనంత, వివరించలేనంత దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, ఉపకారాలు పొందుకున్నాం. కావున యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ అది మొత్తం బైబిల్ అంతటినీ మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలోంచి చూడగలిగితే, ద సెంట్రాలిటీ ఆఫ్ క్రైస్ట్, బైబిల్ అంతటికీ సెంటర్ పార్ట్లో కేంద్రముగా, అన్నిటికీ ఆయనే పరిష్కారముగా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూస్తాం. ఆయన జననం ప్రత్యేకం, మరణం ప్రత్యేకం, జీవితం ప్రత్యేకం, పునరుద్ధానం ప్రత్యేకం, బోధలు ప్రత్యేకం, అద్భుత కార్యాలు ప్రత్యేకమైనవి. యేసుక్రీస్తు ప్రభు యొక్క యునిక్నెస్ చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రత్యేకమైనది. ప్రాముఖ్యంగా అవిశ్వాసులకు, ఇతర విశ్వాసులకు కనీసం మనం చూపించాలి, చెప్పాలి, ఇది ఎంత ఆశీర్వాదకరమైందో, ఎన్ని మేలులు ఆయన మరణం దగ్గర దాగి ఉన్నాయో, మన కొరకు దేవుడు చేసిన ఈ ప్రేమ కార్యం అర్థమైతే తప్పకుండా వారు ఈ లాభాలు, ఈ ఆశీర్వాదాలు, ఈ మేలులు పొందుకోగలుగుతారు. కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు ఎత్తిపెట్టి కల్వరినాథుడు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిద్దాం. బైబిల్ దేవుడు చూపిన ప్రేమను బట్టి ఆయన ఆరాధిద్దాం. ఎంత ఆరాధించినా తప్పులే, ఎంత స్తుతించినా తప్పులే, ఆ బలియాగాన్ని బట్టి, ఆ సిలువ కార్యాన్ని బట్టి. అయినా జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని మాటలు చదువుతాం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఒక మాట పౌలు భక్తుడు ఇలా అన్నాడు, సిలువ ఒకరికేమో వెర్రితనంగా ఉంది, సిలువ ఒకరికి వెర్రితనంగా ఉంది, మనకు మాత్రం వెర్రితనం కాదు, గొప్ప దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనంలో ఇలా అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కాని రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. అందరూ ఒకలాగే తీసుకుంటున్నారంటే లేదు, అందరూ ఒకలాగే తీసుకుంటున్నారంటే లేదు, కానీ రక్షించబడుతున్న వారికి ఏమర్థం అవుతుందంటే, శక్తిహీనుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చంపబడ్డాడు, అమాయకుడు కాబట్టి ఆయన అన్యాయపు తీర్పును పొందుకున్నాడు, అలా మనం చూడం. సర్వలోకాన్ని శిక్ష నుంచి తప్పించడానికి బలవంతుడైన దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం, విమోచన కార్యం, రక్షణ కార్యం, సిలువ కార్యం. ఇట్ ఈ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. లోకానికి ఎలా కనబడుతుంది? వెర్రితనం. ఇట్ ఈస్ ఫూలిష్నెస్. చనిపోయిన ఆయన్ని దేవుడు ఎట్లయ్యాడు? ఒక నేరస్తుడు దేవుడు ఎట్లయ్యాడు? సిలువ వేయబడ్డవాడు దేవుడు ఎట్లయ్యాడు? వాళ్ళకది ఫూలిష్నెస్ గా ఉంది, మనకది దేవుని శక్తికి నిలువుటద్దంగా ఉంది. కిందకొస్తే మరొక మాట అన్నాడు పౌలు 22వ వచనం, 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున అన్నాడు. లోకం దేవుని అర్థం చేసుకోలేకపోతుంది. ఎందుకు? లోక జ్ఞానం ఏమో చాలా లిమిటెడ్. దేవుని జ్ఞానం అపరిమితమైంది, మన జ్ఞానం పరిమితమైంది. మనం ఆయన స్థాయిలో, ఆయన దృక్పథంలో, ఆయన వాక్యపు వెలుగులో పరిస్థితుల్ని చదివి అర్థం చేసుకుంటే బాగుంటుంది. బైబిల్ చదవకుండా కామన్ సెన్స్ను వాడితే మాత్రం యేసుక్రీస్తు ప్రభుని చూస్తే, ఒక ఆయన అన్నట్టుగా, 3 మేకులు పీక్కోలేనోడు నీకేం చేస్తాడు, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా సిలువలో ఏలాడుతున్న ఆ కత్తె నీకేం చేస్తాడు, వెరితనం లోకానికి. లేదా నశిస్తున్న వారికి. మనకైతే మాత్రం ఆయన ఒంటి మీద బట్టలు లేనివాడు కాదు, ఎన్నిక లేని నజరేతు వాడు మాత్రమే కాదు, ఆయన నోరు తెరవకుండా అన్యాయంగా శిక్ష పొందిన వాడు మాత్రమే కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు సృష్టికర్త, సృష్టి అంతటిని నడిపిస్తున్నవాడు. ఆయన లేకుండా ఏదీ ఎలగలేదు. అలాంటి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. 21వ వచనంలో ఆ మాట మాట్లాడుతున్నాడు, దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకున్నందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుడు ఆయన సంకల్పించాడు, ఆయన లోకాన్ని రక్షించుకోవడానికి ఈ కార్యాన్ని సంకల్పించి జరిగించాడు. అదేదో చనిపోయిన తర్వాత మన యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా మార్చేయడం కాదు, చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవుడు అన్న గ్రహింపులోకి చంపాలి అని కంకణం కట్టుకున్న యూదులు ఆ గ్రహింపులోకి వచ్చారు. లేఖనాలు వాళ్ళకి అర్థమయ్యాయి. అందుకే అపొస్తల కార్యాల గ్రంథంలో అపొస్తలు నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట ఏం చెప్పారంటే, మీరేదో చంపారు అనుకోవద్దు, మీరేదో చేసేసారని మీరే బాధపడద్దు. ఇట్ ఈజ్ ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్ ఈజ్ ప్లాన్ ఆఫ్ గాడ్ జ్ఞాపకం చేశారు. కావున ప్రిలరా 22వ వచనం, యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. రెండు పెద్ద వర్గాలే, యూద వర్గం సూచక్రియలు అద్భుతాలు కావాలి వాళ్ళకి, గ్రీకు వర్గం వీళ్ళకి విజ్డమ్ కావాలి, జ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలి. అద్భుతాలు జ్ఞానం రెండూ కావాలని రెండు వర్గాలు వెతుకుతా ఉంటే 23 పౌలు అంటాడు, పౌలు మాత్రమే కాదు మేము, మనం అందరం చేయాల్సింది, మేము సిలువ వేయబడ్డ క్రీస్తును ప్రకటించుచున్నాము, సిలువ వేయబడ్డ క్రీస్తును ప్రకటించుచున్నాము. 24వ వచనంలో ఎలా అంటాడు చివరి మాట, క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తు దేవుని జ్ఞానం. నీకు అద్భుతం కావాలా? యేసుక్రీస్తు ప్రభువే ఈజ్ ద మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. ఆయన గొప్ప అద్భుతం, ఆయన గొప్ప అద్భుతం. నీకు జ్ఞానం కావాలా? హీఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ఆయన దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. యూదులకి, క్రీస్తు దేశస్థులకి, అందరికీ, అన్వేషకులకి అందరికీ, జ్ఞానులందరికీ, తత్వవేత్తలందరికీ యేసుక్రీస్తు ప్రభు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. 23వ వచనంలో అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, మేము సిలువ వేయబడ్డ క్రీస్తును ప్రకటించుచున్నాము. శాపగ్రస్తుడు అని కాదు, అమాయకంగా చనిపోయాడు అని కాదు, దేవుని యొక్క ఉద్దేశం లేదా లోకం యొక్క రక్షణ కార్యాన్ని జరిగించిన సిలువ వేయబడ్డ క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. పౌలు అంటాడు, సిలువను గురించి నేను సిగ్గుపడేవాడును కాను, ఆయన తప్పు చేసి శిక్షింపబడితే సిగ్గుపడొచ్చు, ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన తప్పు చేసిన మనల్ని, అతిక్రమాలు చేసిన మనల్ని, దోషులమైన మనల్ని రక్షించడానికి ఆ కార్యాన్ని జరిగించాడు. కావున పిల్లరా, సిలువ మనకు అర్థమవ్వాలి. సిలువ అర్థం అవడానికి మనం తప్పకుండా మన జీవితాల్లో చూపించాలి, చెప్పాలి కూడా. మూల వాక్యం నుంచి మరలా కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో వాక్యం అంటుంది, వెండి బంగారాలు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఆ విమోచన అన్నమాట ప్రాముఖ్యమైంది, విడుదల అన్నమాట ప్రాముఖ్యమైంది. జైల్లో ఉంటే బెయిల్ మీద బయటకు తీసుకురావాలని వస్తే మనుషులు కావాలి, సూరిటీస్ కావాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, డబ్బులు కట్టాలి, అప్పుడు బయటకు వస్తారు. జడ్జి గారు పెనాల్టీ విధిస్తే కట్టాలి, శిక్ష విధిస్తే భరించాలి. ఆ భాషే, లీగల్ లాంగ్వేజ్ వాడుతున్నాడు ఆయన. మీరు వెండి చేతో బంగారం చేతో విడిపించబడలేదు. మరి ఎట్లా విడిపించబడ్డాం? 19, అమూల్యమైన రక్తం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన రక్తమిచ్చి కొన్నాడు, ఆయన ప్రాణమిచ్చి కొన్నాడు. ఎంత ప్రాణానికి వెళ మన ప్రాణానికి వెళ కట్టలేవు. కానీ దేవుని ప్రాణం, క్రీస్తు ప్రాణం, ఆయన రక్తం, దాని ద్వారా కొనుక్కున్నాడు, దాని ద్వారా విడిపించాడు. ఇది 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 దేవుడు చేసిన ఆశ్చర్యమైన విమోచన కార్యం. 20వ వచనం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. 2000 సంవత్సరాల క్రితం ఆయన యాక్సిడెంటల్ గా, లేకపోతే ఏదో అందరిలాగే ఆయనే పుట్టాడు, ఏదో ఎవరో ఆయన్ని మంచివాడైనా చెడ్డోడైనా చంపేశారు, ఆ తర్వాత కొంతమంది ఆయన్ని దేవుడిగా ప్రకటించేశారు, కొంతమంది నమ్మేశారు, అలా క్రైస్తవ మతం వచ్చేసింది. అది కాదు, అది కాదు బైబిల్ చెప్పేది. ఇలా జరగాలి. లోక కళ్యాణం కొరకు దేవుడు మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టి లోకం యొక్క పాపాలని విడిపించాలి అన్నది ఈ ఈ ప్లాన్. ఎప్పుడు దట్ట? 20వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే. ఇది ఆదిలో నిర్ణయించబడ్డ మరణం, ఇది లోకం సృష్టింపబడడానికి ముందు నిర్ణయించబడ్డ మరణం, ఇది మానవుని చేయడానికి ముందు నిర్ణయించబడ్డ మరణం. యేసుక్రీస్తు ప్రభు మరణం ఆదిలో నిర్ణయించబడ్డ మరణం, జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డ మరణం. మనకి ఇదేదో జరిగిపోయింది, దురదృష్టం, అయ్యో పాపం, అది కాదు. ఇది పక్క దేవుని ఏర్పాటు, దేవుని జ్ఞానం, దేవుని శక్తి, దేవుని ప్రేమ, అన్నీ మనం ఇక్కడ చూడగలుగుతాం. ప్రభు తన సిలువ అర్థం కావడానికి మన హృదయాల్ని తెరవాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం నుంచి పేతురు మాట్లాడుతాడు. పేతురు తన పత్రికలో మాట్లాడిన ఈ మాట చదివాం. అదే పేతురు అపొస్తలుల కార్యాల గ్రంథంలో మాట్లాడుతున్నాడు. సిచ్యువేషన్ మనకు అర్థం అవ్వాలి, సిచ్యువేషన్ మనకు అర్థం అవ్వాలి. ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? 4వ అధ్యాయము 27వ వచనం నుంచి, ఏవి జరగవలనని నీ హస్తం నీ సంకల్పమును ముందు నిర్ణయించును. ముందు అంటే ఇప్పుడు పేతృపత్రికలు చదువు, జగత్తు పునాది వేయబడక మునిపే ఏమి జరగాలని మీరు నిర్ణయించారో, ముందుగా నిర్ణయించారో, ముందుగా నిర్ణయించారో, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. దేవుని నిర్ణయం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ముందుగా నిర్ణయించిందే యేసుక్రీస్తు ప్రభు జరిగించారు. ఆయన చేయి దాటిపోయి ఏదో జరిగిపోలేదు, ఆయన ఏదో చేసేలేదు, ఆయన అంతటా ఆయన అప్పగించుకున్నాడు. దేవుడు తన ప్రేమ కార్యాన్ని జరిగించాడు. ముందుగా నిర్ణయించబడ్డ కార్యం. రెండవ అధ్యాయంలో పేతురు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? ఆయన సిలువేయండి, ఆయన సిలువేయని కేకలు పెట్టిన ఆ ఇస్రాయేల్ జాతితోటే మాట్లాడుతున్నాడు. బాబు ఏం జరిగిందంటే, అని మాట్లాడుతాడు. 23వ వచనం, అపొస్తలుల కార్యాల గ్రంథం 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు అప్పగించారు, ఆయన చంపేశారు, ఏదో జరిగిపోయింది కాదు. 23, దేవుడు నిశ్చయించిన సంకల్పం. దేవుని భవిష్యత్తు జ్ఞానం ఇది. అలాగే జరిగింది, అలాగే జరగాలనుకున్నాడు, అలాగే జరిగింది. 25వ వచనం, దావీదు ఇట్లా అన్నాడు. ఎవరు? పితృడైన దావీదు, యేసుక్రీస్తు ప్రభుకి పితృడైన దావీదు. సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం జీవించిన ఆయన యేసుక్రీస్తు ప్రభు కోసం ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆయన మరణం కొరకు, పునరుద్ధానం కొరకు దావీదు చెప్పాడు అని దాన్ని కనెక్ట్ చేసి పేతురు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, దేవుని యొక్క అనాది ప్రణాళిక, ఆదిలో నిర్ణయించబడ్డ మరణం. 3వ అధ్యాయంలో పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు 3వ అధ్యాయంలో 17వ వచనం, సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసితరని నాకు తెలియను. మీరు జరిగించింది ఏదో జరిగించారు, మీకు బ్యాక్గ్రౌండ్ తెలియదు, మీకు ముందుగా నిర్ణయించబడ్డ ప్లాన్ తెలియదు, నేను మళ్ళా వాటన్నిటినీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. మీరు మీ అధికారులు తెలియక చేశారని నాకు తెలుసు. 18వ వచనం, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడిందని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగూ నెరవేర్చును. ఆయన ముందే చెప్పాడు, ప్రవక్తలందరూ నోట పలికించాడు. ఇదేదో దేవుడిని కంట్రోల్ దాటిపోయి జరిగిపోయింది కాదు, దేవుడు చెప్పాడు. ఆయన భవిష్యత్ ప్రణాళిక, ఆయన అనాది ప్రణాళిక, ఆయన ఆది ప్రణాళిక, ఆ ప్రణాళికే జరిగింది. సమస్త ప్రవక్తల నోట ఈ కార్యం కోసం చెప్పించాడు అని 22వ వచనంలో మోషే చెప్పాడు ఆయన కోసం. ఏమని? నా వంట ఒక ప్రవక్త మీలో పుడతాడు. 24వ వచనం, సమూయేలు చెప్పాడు ఆయన కోసం. సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినంలో గూర్చి ప్రవచించిరి. ఇది దేవుడు ముందుగా నిర్ణయించిన మరణం. కాబట్టి ఆదిలో నిర్ణయించబడ్డ మరణం. ఆయన ప్రాణాన్ని ఆయనే కాపాడుకోలేకపోయాడు, మన ప్రాణాన్ని ఏం కాపాడుతాడు? తెలియక అమాయకంగా అజ్ఞానంగా మాట్లాడే మాటలు. యేసుక్రీస్తు ప్రభు సిలువ దాని వెనకాల ఫ్లాష్ బ్యాక్, ఆ దేవుని యొక్క సంకల్పం. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం మనకు అర్థమైతే ఆ సిలువను కౌగులించుకోకుండా, సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువును కౌగులించుకోకుండా మనం ఉండలేము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదివితే ఎంత ఆశ్చర్యకరమైన మాటలో 4వ వచనం నుంచి మనం చదివితే ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. అక్కడ చూడండి, దేవుని చిత్తం దేవుని సంకల్పం చొప్పునే జరిగింది. ఏంటది? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమే ఉండవని నిండన చేద్దాం. జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ముందుగా దేవుడు సంకల్పించాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకమునిపే. ఆదాము లేడు, అవ్వ లేదు, ఏదేను లేదు, ఏమీ లేవు, లేని ఏవీ లేని ఆ ఆదిలోనే అనంత జ్ఞాని అయిన దేవుడు, భవిష్యత్ తిరిగిన దేవుడు, సాతాను ఎవరు చేశారు, ఏదేని తోటలో ఆ చెట్టు ఎవరు వేశారు, అన్నిటికీ సమాధానం దేవుడే. ఎందుకు వేశాడు? వేయకుండా ఉంటే బాగుండుగా, వేయకుండా ఉంటే బాగుండుగా. ఏదేని తోట, సాతాను, ఆ వృక్షము, దానన్నిటికీ పరిష్కారంగా కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభు, ఇవన్నీ దేవునికి తెలియకుండా జరిగిపోతున్న విషయాలు కావు. దేవునికి అన్ని ఎరుగు దేవుడు. ఆయన భవిష్యత్తు జ్ఞానం, భవిష్యత్తును చూడగలిగిన దేవుడు, భూతవర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్న దేవుడు, ఎరగిన దేవుడేమీ కాదు, ఎరిగిన దేవుడే. అంతకుమించి మనం మాట్లాడాల్సి వస్తే మనం ఊహలకు అందని ప్రణాళికలు. కావాలని దేవుడు చేయలేదు, అవకాశం ఇచ్చాడు, కావాలని చెప్పినా మనమే పాడు చేసుకున్నాం, మనమే పాపంలో పడ్డాం, మనమే నష్టపోయాం, మనమే ఇంకా పీకల దాకా మునిగిపోయాం, మనమే కోపం పుట్టించాం, మనమే ఆయన ఉగ్రతను మండించాం. అయినా దేవుడు తన ప్రేమను యేసుక్రీస్తు ప్రభు ద్వారా బయలుపరిచాడు. కాబట్టి ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఏంటి ఏర్పాటు? పరిశుద్ధ దేవుడు మనిషిని పరిశుద్ధంగానే చేశాడు. మానవుడు పాపంలో పడిపోయాడు. ఇక పాపి పరిశుద్ధ దేవుణ్ణి కలుసుకోవడానికి దేవుడు నైజం ఒప్పుకోదు. పాపి పరిశుద్ధ దేవుణ్ణి ఎట్లా కలుసుకుంటాడు, ఎలా చూస్తాడు, ఎలా వెళ్తాడు? వెళ్ళడానికి వీల్లేదు. పాపం అడ్డుగోడ, పాపం దేవునికి మానవునికి మధ్య అడ్డుగోడ. మరి ఎట్లాగా ఆ పాపానికి పరిహారం, ఆ పాపం నుంచి విమోచకుడు, ఆ పాపం నుంచి విడిపించే విమోచకుడు, పాప పరిహారి, రక్షకుడు ఎవరు? మరలా ఆయనే. ఆ త్రిత్వంలో రెండో వ్యక్తి మానవుడిగా వచ్చిన దేవుడు, దైవ మానవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇది ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. మొదటి పేతురు మొదటి అధ్యాయం వచ్చిన మనం చదివాం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఇది మనకు అర్థమైతే, ప్రతి ఈ అంశాలన్నింటిని బట్టి ప్రభుని స్తుతించకుండా మనం ఉండలేము, ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి మొదటి మాట నేను మీ మనసులో ఉంచడానికి ఇష్టపడుతున్న మాట, సిలువ మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం దేవుని యొక్క సంకల్పమే, దేవుని యొక్క నిర్ణయమే, దేవుని యొక్క ప్రణాళికే. ఇది ఆది ప్రణాళిక, అనాదికాల ప్రణాళిక. రెండో మాట, ఇది ప్రవచనాల నెరవేర్పు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ప్రవచనాల నెరవేర్పు. లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని చదివితే క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిటిలో తను గూర్చిన వచ్చిన భావము వారికి తెలిపెను. ఇది అగత్యం, ఇది జరగాలి, ఇది ఆది ప్రణాళిక. ఆ ప్రణాళికను ప్రవక్తలు రివీల్ చేస్తూ వచ్చారు. ఇది ప్రవక్తలందరూ నోట పలికిన మాట నెరవేర్పు. ప్రవక్తలు పలికారు కాబట్టి జరిగింది కాదు, కాదు, అనాదిలో జరగాలని దేవుడు నిర్ణయించిన ప్రణాళికను ప్రవక్తల ద్వారా దేవుడు పలికిస్తూ వచ్చాడు. దేవుని యొక్క విమోచన కార్యాన్ని మెస్సయ్య ద్వారా జరిగిస్తాడు. దేవుడే లోకానికి వచ్చి విడిపిస్తాడు. దావీదు వేరు నుంచి చిగురు అంకురం పుడుతుంది. దేవుడు తన రాజ్య పాలన చేయబోతున్నాడు, దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని ప్రవక్తలు చెప్పారు. అనాది ప్రణాళిక. ఆ ప్రణాళిక ఆది నుండి ప్రవక్తల నోట దేవుడు పలికిస్తూ వచ్చాడు. అలాగే జరిగింది. దేవుని ప్రణాళిక, దాన్ని ప్రవచించిన ప్రవక్తల ప్రవచనాలు, వాటి నెరవేర్పుగానే క్రీస్తు మరణం జరిగింది. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారని. ఆయన ద్వారానే పాపక్షమాపణ అని ప్రవక్తలు చెప్పారు. అలాగే జరిగింది. ఇది ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు. ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనం. ఆరంభాల పుస్తకం ఆదికాండంలో ప్రతి దానికి మూలాలు అక్కడ ఉంటే పాపం అక్కడ ఆదికాండ 3వ అధ్యాయంలో కనబడింది. వాడొచ్చాడు పాపానికి జనకుడు. వాడు మోసం చేశాడు. ఆదాం అవ్వలు వారు విచక్షణ వాడల, వారు దేవుని కనపరచల, వారు చేసిన తప్పిదాన్ని ఒప్పుకోల, వారు క్షమాపణ కోరుకోల, బొంకారు. తప్పు చేసి కూడా బొంకుతున్నారు. మనమే తట్టుకోలేము ఆ యాటిట్యూడ్. పరిశుద్ధ దేవుడు అసలు ఒప్పుకోలేదు. 3వ అధ్యాయంలో పాపానికి శిక్ష, పాపానికి వచ్చిన శాపం, మానవునికి వచ్చిన శాపాలు, నేలకొచ్చిన శాపం, భూమికొచ్చిన శాపం. భూమి పండదు, భూమి తన ఫలం ఇవ్వదు. గచ్చపొదలు, ముండ్ల తుప్పలు మీకు మొలిపిస్తారు. పండాలంటే నువ్వు చెమట కార్చాలి. పండాలంటే నువ్వు కష్టపడాలి. ప్రయాసముతో బ్రతుకు దినాలన్నీ దాని పంట తింటాం. ప్రయాసం వచ్చింది, కష్టమైపోయింది. కూర్చొని తినే జీవితం, ఏలికలుగా పరిపాలన చేసే జీవితం పాపానికి బానిసలు, కడుపుకు బానిసలు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూ ఉన్నాగా దానికి ఏం పేరు పెట్టాం? ఉద్యోగం పురుష లక్షణం. లక్షణం కాదు, శాపం. కొని తెచ్చుకున్నాం. మహారాజు కుమారుడు రోడ్డును పడ్డాడు, బేకార్ అయ్యాడు, బికార్లో తిరుగుతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మన ఫ్లాష్ బ్యాక్ చాలా గొప్పది. మరి ఎందుకు ఇలాగ అయిపోయావు? పాపం. మరి ఏం చేద్దాం? మనమేం చేయలేము. ఆ ప్రేమ కలిగిన దేవుడే ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేశాడు. రక్షకుని కొరకు వాగ్దానం చేశాడు, విమోచకుని కొరకు వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానం కొరకు వాగ్దానం చేశాడు, సర్పం యొక్క తలను చితుకు తొక్కు రక్షకుని కొరకు వాగ్దానం చేశాడు. ఆయేసుక్రీస్తు ప్రభు ద్వారానే విమోచన. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలగజేసేదను. అది పుట్నోట్లో ఆయన సర్పం తల మీద కొట్టును, ఆయన సర్పం తల మీద కొట్టును, లోకం మీద విషం చిమ్మిన సాతాన్, లోకాన్ని పాపంలో ఒక నెట్టేసిన సాతాన్, లోకాన్ని దేవునికి దూరం చేసిన సాతాన్, మనల్ని ఏదైనా చోట నుంచి బయటకు ఈడ్చుకొచ్చిన సాతాన్, వాడి తంత్రాలన్నిటి నుంచి విడుదల యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం స్త్రీ సంతానముగా, నరుడుగా, మధ్యవర్తిగా ఆయన వచ్చి మానవుని మరలా రెస్క్యూ చేస్తాడు అన్నది, ఆయన ద్వారా విడిపించబడతాము అన్నది ప్రవచన యొక్క ప్రవచనంగా ఆదికాండ 3:15 చూస్తున్నాం. మోషే ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, కీర్తనకారుడు దావీదు ప్రవచించాడు, జకరియా ప్రవచించాడు, సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్పాయి. యెషయా 53:10 యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తము ఆయన శిక్షించబడ్డాడు, మన అతిక్రమాన్ని బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఉన్నట్టుగా, నేను నిర్దోషిని, నన్ను శిక్షించడానికి మీకు హక్కు లేదు అని మాట్లాడలా. పేతురు దగ్గర మాట్లాడతాడు, ఏం బాబు నిస్సహాయం అనుకుంటున్నావా, నేను పిలిస్తే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతల్ని నా దేవుడు నా కొరకు పంపలేడు అనుకుంటున్నావా, నాంతటి నేను లోక కళ్యాణం కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఇది ప్రవచనాల నెరవేర్పు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఆది ప్రణాళికలో చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పులో చూడగలిగితే మనం స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేము, ప్రకటించకుండా ఉండలేము. వేరొక రక్షకుడు లేడు, వేరొక విమోచన మార్గం లేదు. దేవుడు తానే ఈ రక్షణ కార్యం జరిగించాడు, దేవుడు తన కుమారుని పంపించి రక్షణ కార్యం జరిగించాడు. ఇదొక్కటే మానవునికి సరిపోయినది, ఇంకొకటి అక్కర్లా, ఇంకొక మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరంలా. ఏదైనా సైంటిస్ట్, నేను అనుకునేవాడిని ఎవరైనా సైంటిస్ట్ ఏదైనా ఒక వ్యాక్సిన్ కనిపెట్టకపోతాడా, ఆ వ్యాక్సిన్ నేనుండగానే అందుబాటులోకి వస్తే ఎంత డబ్బులైనా పర్లేదు కానీ ఏదో రకంగా కొనుక్కొని ఆ వ్యాక్సిన్ వేసేసుకుంటే చావే రాదు, మరణమే రాదు, ఇక ఎప్పటికీ బతికే ఉంటాము అనుకునేవాడిని. ఏ శాస్త్రవేత్తతో ఏదో వ్యాక్సిన్ కనిపెడితే కొంత మేలు జరిగేదేమో గాని కనిపెట్టడు, దేవుడే దేవుడే అందించాడు. ఏ శాస్త్రవేత్త అక్కర్లా, సైన్స్ ఏం చేయనక్కర్లా, దేవుడే పాప అవిమోచన కొరకు, చావులేని జీవితాన్ని పొందుకోవడం కొరకు, నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు. అబ్బా, యోహాను సువార్త 3:16 ఉంటుంది, దేవుడు ఎంతో లోకాన్ని ఎంతో ప్రేమించాడు, వ్యాక్సిన్ కాదు తన కుమారుని పంపించాడు, సైంటిస్ట్ని కాదు తన కుమారుని పంపించాడు, గొప్ప డాక్టర్ని కాదు తన కుమారుని పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను విశ్వాసం ఉంచితే నాశనం లేదు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు, పాపం లేదు, దేవునికి ఎడబాటు లేదు, శిక్ష లేదు, వాటన్నిటి నుంచి తప్పించాడు. నశింపక నిత్య జీవం పొందినట్లుగా, చావులేని జీవితాన్ని పొందినట్లుగా, పరిపూర్ణ జీవితాన్ని పొందినట్లుగా, దేవుడు ఆదులు ఎలా చేశాడో అలాంటి జీవితాన్ని తిరిగి సంపాదించుకున్నట్లుగా ఆయన్ని అనుగ్రహించాడు. ఇదొక్కటి చాలు మన జీవితానికి, యేసుక్రీస్తు ప్రభు చేసిన సిలువ కార్యం ఒక్కటి చాలు, ఆ ఒక్కటి చాలు. 3వ వాక్యం, పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం పంతొమ్మిదో వచనం, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో ఎంత శ్రేష్టమైన మాటలు ఉన్నాయో. 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషం నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. ఎందుకు గొర్రె పిల్ల? సింహం కాదా? సింహం కాదా? కాదు, గొర్రె పిల్లే. సింహం కాదా? కాదు, గొర్రె పిల్లే. ఎందుకు గొర్రె పిల్ల? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు గొర్రె పిల్ల కనబడ్డాడు? దానికి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటి ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్? ఆది కాని 22వ అధ్యాయంలో వారు గొర్రెలు కాపర్లు కాబట్టి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నీ కుమారుని నా కొరకు బలి ఇవ్వు, ఇస్సాకును నువ్వు ప్రేమించు, ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు అని మాట్లాడాడు. ఆ ఇస్సాకును బలి ఇవ్వడానికి మొరియా పర్వతం తీసుకెళ్ళినప్పుడు దేవుడు బలి అర్పణ కోరటం లేదు, నీ సమర్పణ నీ డెడికేషన్ నాకు నా పిల్లల కంటే నా దేవుడే ఎక్కువ, దేవుడు నాకిచ్చిన పిల్లల కంటే దేవుడే నాకు ఎక్కువ అన్నది అబ్రహాము క్రియల ద్వారా చూపించాడు. చాలు చాలు, నన్ను ప్రేమిస్తున్నావు అని నువ్వు కట్టెత్తావు కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. నేను అర్థం చేసుకోవడమే కాదు, నాకు తెలుసు, నేను సాతానికి లోకానికి ఎగ్జాంపుల్గా చెప్పడానికి నేను ఈ పని చేయమన్నాను. వద్దు, ఇసాకును వద్దు, బలి వద్దు. మరి ఏమేమంటావు? అదిగో ఆ పొదలో ఉంది గొర్రె, ఇసాకు స్థానంలో గొర్రెను బలిగయ్యు చాలు. ఇమ్మన్నాడుగా బలిగా, ఇమ్మన్నాడుగా దేవుని మాట ఎగ్జిక్యూట్ అవ్వాలిగా, అవ్వాలి. మరి ఎట్లాగా? ఇసాకును వద్దు, ఇసాకు స్థానంలో గొర్రె పిల్ల. ఇసాకు విడిపించబడ్డానికి ప్రత్యన్మయంగా గొర్రెను బలిగా ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభు లోకం విడిపించబడ్డానికి ఆయన చేసిన కార్యాన్ని గొర్రె పిల్ల బలితో పోల్చి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తులో ఇస్రాయేల్ ఉన్నారు, సంహారపు దూత వచ్చాడు. సంహారపు దూతకు ఆజ్ఞాపించబడ్డ మాట ఏంటంటే ప్రతి ఇంట్లో జ్యేష్ఠ సంతతిని హతం చేయాలి. ప్రతి ఇంట్లో రాజు మొదలుకొని ఖైదీ వరకు ప్రతి ఇంట్లో జ్యేష్ఠ సంతతి హతమైపోయారు. కానీ ఇస్రాయేల్ తప్పించబడ్డారు. ఏం జరిగింది? పస్కా, పాసోవర్, పాసోవర్ గొర్రె పిల్ల బలి, దాని రక్తాన్ని తలుపులకు వారు ఆపాదించుకుంటే సంహారపు దూత దాటిపోయాడు. అలాగే దాని సాదృశ్యమే యేసు శిలువ మరణం, ఆయన గొర్రె పిల్ల. ఇసాకును విడిపించడానికి గొర్రె బలి ఎలా సరిపోయిందో, ఇస్రాయేలు రక్షించడానికి పస్కా బలి ఎలా సరిపోయిందో, ఆ బలి ఆది పాత నిబంధన గ్రంథంలో ఈ లేవీ కాండంలో బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు, ఆ బలులు వాళ్ళకి ఎలాగ అర్థమవుతున్నాయో, దేవుడు లోకం యొక్క విమోచన కొరకు చేసిన బలి యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యం. ఒకే ఒక్కసారి ఆయన అప్పగించబడ్డాడు, ఒకే ఒక్కసారి బలి చేశాడు. ప్రతి సంవత్సరము వెళ్లి మా పాపాలన్నిటికీ బలి ఇవ్వటం అక్కర్లేదు, నిత్యము నిలుచు బలి. ఏ తరానికైనా, ఎన్ని తరాలకైనా చాలిన బలి, దేవుడు చేసిన బలి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం, విమోచన కార్యం, విమోచన కార్యం. హెబ్రి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రి పత్రిక 10వ అధ్యాయము ఎంత ఆశ్చర్యకరంగా ఉంటది మాట. హెబ్రి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అప్పగించి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు చేసిన బలి ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత ఇండియాలో ఉన్న నాకు ఎట్లా అప్లై అవుతుంది? అవును, దేవుడు అప్లై అవుతుంది అన్నాడు. నిత్యమైన బలి అన్నాడు. యు హ్యావ్ టు బిలీవ్ ఇట్. నమ్మాలి, నమ్మాము, నమ్మాము, బాప్తిజం తీసుకున్నాం, ఆయన బిడ్డలుగా ఆయన పాదాల దగ్గరకు వచ్చాం, మనం విమోచించబడ్డాం, మనం రక్షించబడ్డాం. ధన్యులు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాక గంగలో మునుగుతున్నారు, తపస్సులు చేస్తున్నారు, బలులు చేస్తున్నారు, నిలువుదూపులు ఇస్తున్నారు, తలకిందులుగా పొడుగు దండాలు పెడుతున్నారు, తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. వాళ్ళ ఆసక్తి గొప్పది, వాళ్ళకి తెలియదు నీకు నాకు తెలుసు. వాళ్ళకి రిలేషన్షిప్ ద్వారా, వాళ్ళకి మనకున్న ప్రేమ ద్వారా అర్థం చేయించగలిగితే మతం మారడం కాదు, ఈ బలి ద్వారా విమోచన, రక్షణ, పాపక్షమాపణ, తిరిగి దేవుణ్ణి కలుసుకునే మార్గం, మోక్ష ప్రాప్తి వాళ్ళు పొందుకుంటారు. ఆ భాషలోనే వాళ్ళకి అర్థమైన బలి సిద్ధాంతంలో నుంచే, వాళ్ళు నమ్ముతున్న విషయాల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభుని బైబిల్లో పరిచయం చేయవచ్చు మనం. కాబట్టి చాలు, ఇదొక్కటే సంపూర్ణ సిద్ధిని కలగచేసే బలి, ఇదొక్కటే సంపూర్ణ సిద్ధిని కలగచేసే బలి. నేను ముగిస్తూ ఉన్నాను. పరలోకం, యేసుక్రీస్తు ప్రభుని పరలోకంలో ఎలా ఆరాధిస్తున్నారంటే, ఒక్క మాట చదువుకొని మనం కూడా ఆయన ఆరాధిస్తాం. ప్రకటన గ్రంథం 5:6 ప్రకటన గ్రంథం 5:6 మరియు సింహాసనమునకును ఆ గొర్రె పిల్లలకు ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూచి తిని. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఎలా కనబడ్డాడు? వధింపబడ్డ గొర్రె పిల్ల, లోకం కొరకు బలిదానం అయిన ఆ గొర్రె పిల్ల పరలోకంలో కనబడుతున్నాడు. ఆయన పరలోకంలో కనబడుతున్నాడు. ఆయన వాస్తవానికి 5వచనంలో ఆయన పేరేంటి? ఆ పెద్దలలో ఒకడు ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకు జయం పొందినని నాతో చెప్పాను. సింహంగానే కనబడుతున్నాడు ఆయన, రాజరికంగానే కనబడుతున్నాడు ఆయన, కాని భూమి మీద గొర్రె పిల్లగా వచ్చాడు. వధింపబడినట్టున్న గొర్రె పిల్ల, వధింపబడినట్టున్న గొర్రె పిల్ల. 9:10 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలులేని కొట్టుపాటు పడదురు. అబ్బా, బానిసను ఏలికగా చేశాడు. బానిసలు పాపానికి బానిసలు, ఏలికలు వేయం. దేవునికి దూరం అయిపోయావు, నెట్టివేయబడ్డాం, తిరిగి దేవుని దగ్గరికి వచ్చేసాం, పోగొట్టుకున్న దాని అంతటినీ సంపాదించేసుకున్నాం. ఎట్లా? ఆ బలి ద్వారా, గొర్రె పిల్ల కార్యము ద్వారా, సిలువ కార్యము ద్వారా. 12వచనం, వారు వధింపబడ్డ గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిది. అంతటి పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాశీనుడై ఉన్నవానికి 2వ మాట గొర్రె పిల్లకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావాలు యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. గొర్రె పిల్ల ఆరాధన పరలోకంలో చూస్తుంది. గొర్రె పిల్లను ఆరాధించడం ఏంటి? అవును, మనల్ని రక్షించడానికి ఆయన సింహంలా రాల, గొర్రె పిల్లలాగే వచ్చాడు, బలి పశువుగానే వచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి విమోచించాడు. ఇది అనాది ప్రణాళిక, ఇది అనాది ప్రణాళికను ప్రవచించిన ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు. ఇది గొర్రె పిల్ల బలి, యేసు సిలువ మరణం. ఇదొక్కటి చాలు సదాకాలం నిలుచు బలి. వేరొక బలి అక్కర్లేదు, వేరొక పరిష్కార మార్గాలు అక్కర్లేదు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట మాట్లాడతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన మాట మాట్లాడుతున్నాడు. తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు, ఎవడునూ లేడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఎంత గొప్ప ప్రాణం. ఎంత గొప్ప ప్రాణం, ఎంత గొప్ప ప్రాణం. కాబట్టి తనంతటి తానే, తనంతటి తానే తన ప్రాణం పెట్టి మన విమోచించుకున్నాడు, రక్షించుకున్నాడు, తన ప్రేమను చూపించాడు. మనం కూడా ఆయన్ని ప్రాణంలాగా ప్రేమించాలి. అది నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట. అది నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట. మనం కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. ఇలా అందా, యేసు మన కోసం ప్రాణం పెట్టాడు, యాకోబు ఆయన కోసం ప్రాణం పెట్టాడు, స్టెఫను ఆయన కోసం ప్రాణం పెట్టాడు, పౌలు ఆయన కోసం ప్రాణం పెట్టాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో బలిపీఠము కింద వధింపబడ్డ ఆత్మలు ఎందుకు? క్రీస్తు నిమిత్తము, ఆయన వాక్యము నిమిత్తము వధింపబడ్డ ఆత్మలు. చాలా మంది ఏం చేశారంటే, నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను నా ప్రభువు కోసం ఏమైనా చేయాలి, ప్రాణం పెట్టడం కూడా గొప్ప భాగ్యం అని ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టారు, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వచనం, దేవుడు ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను. రెండవ మాట, గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్ధులమై ఉన్నాము. సిలువ ఆయన జీవితంలోనే కాదు, సిలువ నీ జీవితంలో నా జీవితంలో కూడా ఉండాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, స్తోత్రం. మరి మనం ఆయన కోసం, లోకం కోసం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వచనం, రెండవ భాగం చదివితే, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరఛేదనం చేయబడ్డవారు ఆత్మను చూచి తిని వారు బ్రతికారు, వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 6వచనం, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులు పరిశుద్ధులు. ధన్యులు పరిశుద్ధులు. ప్రాణం పెట్టే భాగ్యం నీకు నాకు కూడా దక్కింది. ప్రాణం పెట్టే భాగ్యం నీకు నాకు కూడా దక్కింది. దేహానికి ప్రాణం రక్తం. ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? ఎవరి కోసం మన ప్రాణాలు ఖర్చు పెట్టుకుంటున్నాం? పిల్లల కోసం, మన కోసం. ఆ ప్రేమ పరిధి పెరిగితే దేవుని కోసం బ్రతకటం, పొరుగు వారి కోసం బ్రతకటం, పాపి రక్షణ కోసం బ్రతకటం, దేవుని మార్గం, క్రీస్తు స్వభావం, క్రీస్తు అడుగుజాడలు, క్రీస్తు జీవన విధానం, అందులోకి మనం వస్తాం, రావాలి. ప్రకటన గ్రంథంలో హతసాక్షుల జీవితాలు అవే జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభు అంటారు లూకా 9:23, ఎవడైనా నన్ను వెంబడింపు కోరితే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని. యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణం, స్తోత్రం, దేవుని స్తుతించాలి. మనకు కూడా సిలువ ఉంది. మనల్ని కూడా మనం అదే మార్గంలో మనల్ని మనం ఉపేక్షించుకొని, తృణీకరించుకొని, కాదనుకొని, త్యాగపూర్వకమైన జీవితం, సమర్పణ కలిగిన జీవితం మనం జీవించాలి. గుడ్ ఫ్రైడే ఆ సిలువ చూసి స్తుతించడం కోసం మాత్రమే కాదు, చూసి నేర్చుకోవడం కోసం. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, నా చిత్తం కాదు నీ చిత్తమే. మనుషుని ఎలా ప్రేమించాలి, నా అంతటి నేను ఇష్టపూర్వకంగా మీకోసం ప్రాణం పెడుతున్నాను. క్రైస్తవ జీవితంలో సిలువ లేకపోతే, క్రైస్తవ జీవితంలో సమర్పణ లేకపోతే, క్రైస్తవ జీవితంలో ప్రభువుని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించడం లేకపోతే నామకార్థ క్రైస్తవ. ఆయన ప్రేమను చూపించాడు. మనం ప్రేమను బోధించడం మాత్రమే కాదు, ఆ త్యాగపూర్వకంగా జీవించాలి. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించిన కాక. ఆమేన్.